ಸರ್ವೋಪಪ್ಲವರಹಿತಃ ಪ್ರಜ್ಞಾನಘನಃ ಪ್ರತ್ಯಗಂಧೋ ಬ್ರಹ್ಮೈವಾಹಮಸ್ಮಿ ಬ್ರಹ್ಮೈವಾಹಮಸ್ಮಿ. ಆನಂದೈಕರಸಪ್ರಸಾರವಿರಸನ್ ಮಂದಸಹಿತಾಸ್ಯಂ ಕೃಪಾಪಾರೀಣಂ ನಿಜವರ್ತಮಾನಸಮವಾಗ್ಭೋಜಾತವಾನೋದಯಂ ಕಾಲಜ್ಞಾನವಿದಗ್ರಣಿಂ ಶಿವಕಲಂ ಕಾಳೀಸಮಂ ಸದ್ಗುರುಂ ಬ್ರಹ್ಮಜ್ಞಾನಮಯಂ ನಮಾಮಿ ಹನುಮತ್ಕಾಳೀ ಪ್ರಸಾದಾತ್ವಯಂ. ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ. ಪ್ರಿಯ ಭಗವದ್ಗುರುಗಳ ಸದ್ಗುರುದೇವುಲ ಪರಮ ಪರಿಪೂರ್ಣಮೈನಟುವಂಟ ಅನುಗ್ರಹಂತೋ ಮನ ಭೀಮವರಂ ಪಟ್ಟಣಂಲೋ ಶ್ರೀ ಗುರುದೇವುಲು ಅನುಗ್ರಹಿಸಿದ ಕಾಳೀ ವನಾಶ್ರಮ ಶಾಖ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాలు చక్కగా ప్రారంభం చేసుకున్నాం. కార్యక్రమాలు ఎలా జరిగిపోతున్నాయి? సత్సంగ సమావేశాల్లో మూడో రోజు సాయంకాలం సమావేశంలో గుర్తించాం. కాలమే గుర్తు చేస్తుంది అంటే గడచిపోతూ మన ఆయువుని పట్టుకెడుతుంది అని చెప్పింది భాగవతం. వాసుదేవ శ్లోక వార్త లాలించుచు కాలమే పుణ్యుండు గడుపుచుండు. ఎవరు పుణ్యం చేసిన వాళ్ళు అంటే భగవత్తత్వ విచారణ చేసిన వాడు కాలంలో. అందుకనే భాగవతం వినేటప్పుడు కూడా బంగారు వంటి ఈ కాలము పోనాడగానేల పుణ్య చరిత వేయేల మాకు విష్ణు చరిత్రంబు వినిపించవయ్య సూత ధీ సమేత అని అడిగారు శౌనకాది మహామునుడు. ఏమయ్యా పొద్దుకోనటువంటి మాటలతో వ్యర్థపుచ్చేటువంటి మాటలతో కాలాన్ని వ్యర్థం చేసుకునే మాటలు మాకెందుకయ్యా? అవి ఆయుష్ని పట్టుకెడుతున్నాయి, నరకానికి దగ్గర చేస్తున్నాయి, ప్రపంచానికి గుర్తు చేస్తున్నాయి, విషయ సుఖాలు అనుభవించమని ప్రోత్సహిస్తున్నాయి. అలాంటి విషయాలు మాకు అక్కర్లేదు అని చెప్పారు వారు. ఎందుకంటే మనం వినేటువంటి దానిని బట్టి మన సంస్కారం ఏర్పడుతుంది. సద్గురు మలయాళ స్వామి వారు చెప్పేవారు, తినిన దాన్ని బట్టి ప్రేంపు ఎలా వస్తుందో విన్నదాన్ని బట్టి సంస్కారం వస్తుందట. మనం ఏది వింటూ ఉంటామో దానికి సంబంధించిన సంస్కారం ఏర్పడుతుంది. మనకి చాలామంది గురుదేవులు చెప్పారు భ్రమర కీటక న్యాయం. మన పూజ్య బాపూజీ వారు వారి బోధామృతంలో చాలామంది తెలియజేశారు భ్రమర కీటక న్యాయం అని. ఒక కీటకాన్ని తెచ్చి భ్రమరం ఒక చోట పెట్టి దాని చుట్టూ ఝూంకార శబ్దాన్ని వినిపింపజేస్తుంటే మాడి మాటికి దాన్నే తలవడం చేత భయం చేత ఆ కీటకం భ్రమర రూపాన్ని పొందేస్తుంది అని మనకి మహాత్ములు తెలియజేశారు. ఇక్కడ సీతాకు ఒక చిలుకగా రూపొందింపు చేయాలంటే అక్కడ శబ్దం అవసరమైంది. అలాగే మాటికి తలవడం కూడా భగవంతుని ఒక అదృష్టమే. అందుకే కామోత్కంఠత గోపికలు భయమునన్ కంసుండు వైరక్రియ సామాగ్రి శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై విష్ణులు ప్రేమను మీరలు భక్తిని మేము ఇదే చక్రిన్ గంటి ఎట్లయినా ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరించందవచ్చు ధాత్రీశ్వర అని భాగవతం చెప్పింది. కాబట్టి నువ్వు ఏదో విధంగా భగవత్ సంబంధాన్ని కలిగి ఉండు అని చెప్పారు. అంటే ఒక పూజ రూపంగా కలిగి ఉంటావా, ఓ కీర్తన రూపంగా కలిగి ఉంటావా, లేక మంత్ర రూపంగా భగవత్ మార్గంలో ప్రవేశించేస్తావా? ప్రవేశించిన మార్గంలో నిష్ట కుదిరి చెయ్యాలి, అది గొప్పది. మార్గాలు ఏవీ తక్కువ కాదు భగవంతుని చేరడంలో. మన ప్రయత్న లోపమే మార్గానికి ఆటంకం ఏర్పరుస్తుందే తప్ప శ్రవణం ఆటంకం కాదు, కీర్తన ఆటంకం కాదు, స్మరణ ఆటంకం కాదు, పాదసేవను ఆటంకం కాదు. దాని ఎందు ఉండేటువంటి నిష్ట మన విశ్వాసము ఎంత గొప్పవైతే మన మార్గంలో అంత త్వరగా ప్రయాణం చేరుకోగలుగుతాం, గమ్యాన్ని చేరుకోగలుగుతాం. అటువంటి ప్రయత్నంలో ముఖ్య సాధనం ఏమిటి కలియుగంలో అంటే సాధుసంగమం. సాధుసంగమం సత్సంగం అనేటువంటిది దేవతలకు కూడా అలభ్యమైనది అని చెప్పారు మన బాబూజీ మహారాజు వారు. దేవతలు కూడా నిరంతరం సత్సంగం కోసం ఎదురు చూస్తున్నారయ్యా. వారికి గొప్ప వైభవం ఉంటే ఉండొచ్చుగాక, పెద్ద పదవి ఉంటే ఉండొచ్చుగాక, కానీ పెద్దల్ని గౌరవించాలనే బుద్ధి లేకపోవడం వల్ల ఇంద్రుడంతటి వాడు పతనమైపోయాడు. ఇంద్రియాన్ని ఆకట్టుకోవడం అరికట్టడం ఎలాగో తెలియక నహుషుడంతటి వాడు ఇంద్ర పదవి వచ్చిన మళ్లీ తిరిగి కొండ చిలువుగా పడిపోవడానికి అది ఒక శాపం కారణమైంది. కారణం ఏమిటంటే ఇంద్రియ ప్రవృత్తి, తన ఇంద్రియాన్ని తాను నిగ్రహించుకోలేకపోయినటువంటి స్థితి అంత గొప్ప పదవిని పొందిన వాడిని కూడా క్రింద చేసింది. కారణమేమిటి? గురు సాంగత్యం లేకపోవడం వల్ల. సాంగత్యం ఏం చేస్తుంది? అహంకారాన్ని అణస్తుంది, మమకారాన్ని తొలగిస్తుంది, మనల్ని మననిగా నిలబెడుతుంది, మన స్థానం ఏమిటో తెలియజేస్తుంది, మన స్వస్థానం చేరేంత వరకు ప్రయత్నంగా నిలబడి వెనక తోడుగా ఉండేది సాధు సాంగత్యం మాత్రమే. కాబట్టి నేను ఏమైపోయినా పర్వాలేదు, సాధు సాంగత్యం మాత్రం నన్ను విడవకూడదు సుమా అని కోరుకున్నాడు పరీక్షిణ్ మహారాజు. భవిష్యత్ జన్మజన్మంబులన్ హరి చింతారతియున్ హరిప్రణతి భాషా కర్ణ ఆసక్తియున్ అర్థిన్ కలుగ మీరు ప్రసాదింపరే. ఆయన బాగా ఏం కోరుకున్నాడంటే సాధు సాంగత్యం కోరుకున్నాడు. సాధు సాంగత్యం వల్ల ఏమొస్తుంది? పోగొట్టుకున్న సంపదలన్నీ వస్తాయి. అన్నింటికంటే గొప్ప సంపద ఏమిటి అంటే భగవంతుడు యొక్క ఆయన మార్గం, ఆయనతో మమేకమైపోయినటువంటి స్థితి ఉన్నదే, అది గొప్ప స్థితి. రాజాది రాజులు గొప్పవాళ్ళు కూడా దాన్ని పొందడానికి ప్రయత్నం చేసి ఏది పొందలేక శాంతి లేదన్నారో, ఏది పొందకపోతే నిజమైన ఆనందం లేదన్నారో, అదే మనకు జ్ఞానం. జ్ఞానం వల్ల శాంతి లభిస్తుంది, జ్ఞానం వల్ల ఆనందం కలుగుతుంది. ఆనందము శాంతి లేకపోతే జీవితానికి విశేషం ఏముంది చెప్పండి? ఎవరైనా ఇదే కదా కోరుకుంటారు. కొన్ని కోట్లు ఉండొచ్చు కాక, కానీ శాంతి లేకపోతే ఎన్నో మేడలు ఉండొచ్చు కాక, ఆనందం లేకపోతే, శాంతి ఆనందం రెండూ లేకపోతే మానవ జీవితానికి పారమార్థికత ఏమిటి? అందువల్ల చక్కగా ఇవి దేని వల్ల కలుగుతాయంటే జ్ఞానం వల్ల. అందుకే జ్ఞానాదేవత కైవల్యం, ఇది సత్సంగం ద్వారా మనకు లభిస్తోంది. అటువంటి సత్సంగాన్ని ఎవరు పొందారండి? మోహచిత్తు వాళ్ళ తల్లిగారు, తండ్రి గారు, భార్య గారు. లోకంలో మనం ఏమనుకుంటామంటే సత్సంగానికి కూడా ఇది వయస్సు కాదు అనుకుంటున్నాం. ఏలే ఏముందులేండి, చాలా బోరడంత వయస్సు ఉంది, ఆ వయసులో బోరడంత వినే ఉన్నాయి. ఇప్పుడే సాంగత్యం అవసరమా, సత్సంగం అవసరమా అంటే ఆవిడ చూడండి ఎటువంటి సంస్కారాన్ని ఏర్పరిచిందో. అందుకే రామకృష్ణానందగిరి స్వామి వారు చెప్పేవారు, మాతృశుద్ధి లేకపోతే మాధవుడు ఎందుకు బుద్ధి కుదరదు అన్నాడు ఆయన. మాతృశుద్ధి అంటే అర్థమేమిటి? తల్లి గర్భంలో మనం ప్రవేశించిందే మనం జ్ఞానాన్ని పొందడానికి, కైవల్యాన్ని పొందడానికి, మరలా జన్మమెత్తకుండా మార్గం తెలుసుకోవడానికే ఈ గర్భంలోకి వచ్చాం. మరలా గర్భాలు మారడానికి మనం రాలేసుమా? ఈ గర్భం కాకపోతే ఇంకో గర్భం, ఈ గర్భం కాకపోతే ఇంకో గర్భం అని గర్భాలు మారడానికి రాలే. ఇదే చిట్ట చివరి గర్భం కావాలి. ఈ తల్లిపాలు త్రాగడం అనేది ఇదే చివరి జన్మం కావాలి. అది కావాలంటే అది ఏది ప్రసాదిస్తుంది? జ్ఞానం వలన మాత్రమే. ఆ జ్ఞానం దేని వల్ల లభిస్తుంది? విచారణ వల్ల మాత్రమే. విచారణ దేని వల్ల కలుగుతుంది? సాధు సాంగత్యం వల్ల మాత్రమే. కాబట్టి అటువంటి సాధు సాంగత్యం వల్ల వాళ్ళ ఆవిడ చూడండి, మోహజిత్తు వాళ్ళ ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళాడు ఆయన. మా ఈ వస్త్రం చూడు, ఇగో ఈ కుర్రాడు మా ఆశ్రమానికి వచ్చాడు, మంచి నీళ్ళు తీసుకున్నాడు, బయటకు వచ్చాడు, పెద్ద పులి వాతపడ్డాడు, మీ రాజ్యానికి సంబంధించిన వాడని తెలిసి ఇదిగో ఆనవాలుగా ఈ వస్త్రం పట్టుకొచ్చాను, ఇదిగో దీని చూడు, ఒకసారి మీ వారిదే కదా అనిస్తే ఆవిడ కూడా ఏమాత్రం చెలించలేదండి. మరి మంచి వయస్సులో భర్త వెళ్ళిపోతే ఎవరండి దిక్కు? దుఃఖం వస్తుందా రాదా? కానీ ఆ దుఃఖాన్ని కూడా ఆవిడ సత్యం గుర్తించినది కనుక దుఃఖం లేకుండా పోయింది. దుఃఖం లేకపోవడానికి గుర్తు ఏమిటంటే సత్యాన్ని పట్టుకోవడమే గుర్తు. అక్కడ సత్యాన్ని ఆశ్రయించిన వాడు నిరంతర ఆనంద స్థితిలో ఉంటాడు. ఎందుకంటే అసలు ఈ జగత్తుకే శాశ్వత తత్వం లేదు గనక, తనుండేటువంటి జగత్తుకే శాశ్వతం లేదు. మన వాళ్ళు చెప్తారు కదా, జ అంటే జనించినది, గా అంటే గతించున్నది, వస్తుంది పోతుంది, అది జగత్తు యొక్క లక్షణం. మరి ఈ జగత్తులో ఉన్నటువంటి మనం మాత్రం శాశ్వతమా? లేదు కదా. దాని సత్యాన్ని గుర్తించింది కనుక ఆవిడ అంటుంది, ఏమయ్యా ఇందులో పెద్ద విచిత్రమే ఉంది, యదా కాష్టంచ కాష్టంచ నద్యావహతి సంగమః సంయోగాచ్చ వియోగాచ్చ కాతత్ర పరిదేవన. ఈవిడ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పింది. దీన్ని మనకు రామాయణంలో కూడా చెప్తారు. రామాయణంలో సీతమ్మ తల్లి చెప్తోంది అనమాట, యదా కాష్టంచ కాష్టంచ సమయభ్యాతం మహోదదో సంయోగాచ్చ వియోగాచ్చ కాతత్ర పరిదేవన అని అమ్మ కూడా చెప్తుంది. అంటే రామాయణం వింటాం, దాన్ని వంట పట్టించుకోవడం. చాలా మందికి పురాణాలు అంటే చులకన భావన. ఆ ఏమిటిందిలేండి, ఏదో పురాణాలు, ఏదో కథలు, అలా పుట్టారు, ఇలా పుట్టారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారని చెప్పుకుంటూ ఉంటారండి. ఇంకా ఏమంటారు, వాళ్ళకేం పని లేదండి అంటారు. వాస్తవానికి పని అనేటువంటిది ఉంటేనే బయట విషయాలు అవసరం. వచ్చిన పని పూర్తి చేసుకునేవాడికి పురాణమే అవసరం. చాలామంది అంటారు పని లేక చెప్పుకుంటున్నారండి వాళ్ళు అంటారు. నిజమే, పని లేకుండా పోవడానికే చెప్పుకుంటున్నారు. పని అంటే అర్థం ఏమిటి? కర్మ. కర్మ ఉంటే మళ్ళీ జన్మ ఉంటుంది. పని లేని వాడే పురాణాలతో వస్తాడు. మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఉపయోగం ఇదే ఏకైక సాధనమని గుర్తించిన వాడే దీనిలోకి వస్తాడు. నాకు కర్మ అవసరం లేదయ్యా, మళ్ళీ వచ్చే పోయే పని నాకు అక్కర్లేదు, నేను ఈ జన్మతో కడసారి జన్మ కావాలి, విచారణ చెయ్యాలి. ఎందుకని? పురాణాలు రాసిన వారు తక్కువ వారు కాదండి. వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలు, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నువ్వు పట్టుకోవాలే గాని సర్వ వేదాంతాల సారం మహాత్ముల యొక్క ముఖస్థుగా గ్రంథాల రూపంలో పురాణాల రూపంలో వచ్చింది. వేదమంతా కూడా రామాయణ రూపాన్ని ధరించింది అని మహాత్ములు చెప్పారు. వేద వేద్య పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన. మన రామాయణం చదివామంటే నాలుగు వేదాలు చదివినట్టే. అలాగే ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వపచిత్. ఒకవేళ వేదం పంచమ వేదం అనేది ఒకటి ఉంది, అది నాకు పూర్ణంగా అబద్ధం కావాలి. ఏమిటా పంచవేదం? లోకం, లోకం యొక్క తీరు, లోకం యొక్క వ్యవహారం, లోకంలోనే నడవలసిన విధానం, ధర్మాన్ని పట్టుకోవలసిన విధానం, దేని ప్రక్క నిలబడాలి, దేని ప్రక్క నిలబడకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఈ వ్యవహారం అంతా నీకు ఎక్కడ తెలుస్తుందంటే మహాభారతంలో తెలుస్తుంది. అందుకే ఇది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వపచిత్. నువ్వు దాన్ని పట్టుకోవాల్సిందే. అలాగే భాగవతం భక్తి ప్రధానమైనటువంటి గ్రంథం, ముక్తి ప్రధానమైనటువంటి గ్రంథం, జ్ఞాన ప్రధానమైనటువంటి గ్రంథం, తత్వ ప్రధానమైనటువంటి గ్రంథం, ముక్తి ప్రధానమైనటువంటి గ్రంథం. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తుల యొక్క సమ్మేళనం భాగవతంలో మనకు అద్భుతంగా వ్యాస భగవానుడు అందించాడు. ఏం చెప్పలేదు చెప్పండి వ్యాస భగవానుడు, అన్ని మనకు అందించేశాడు. ఆ అందించిన దానిలో సారాన్ని పట్టుకోవాలి మనం. యత్ సారభూతం తదుపాసితవ్యం. మనం అంతా దాన్ని పట్టుకోవాలంటే చాలా కష్టం. దాని మూలాన్ని పట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఒకళ్ళు ఇంటికి వెళ్ళావు, బాగా పెద్దగా విస్తరించి ఉన్న చెట్టు కనపడింది అనుకోండి, అలాంటి చెట్టు మన ఇంట్లో నాటుకోవాలనుకుంటే మనం చెట్టును పీక్కెళ్ళక్కర్లేదు, దాని విత్తనాన్ని పట్టుకెళ్తే చాలు. మనం ఏమైనా అంటామా, బాగా పెరిగిందండి చెట్టు, ఈ చెట్టును తీసుకెళ్ళి మా ఇంట్లో నేను నాటుకుంటానంటే ఏమంటారు, దయచేసి మా ఇంటికి వస్తే వచ్చారు కానీ ఇప్పుడు ఇలాంటివి కోరకండి అంటారు. మరి చెట్టు ఎవరు? మనకు కావాలి, ఏం కావాలి? దాని బీజం పట్టుకెడితే చాలు. అలాగే మనం వినాలి, పురాణాలు వినాల్సిందే, ధర్మశాస్త్రం వినాల్సిందే, తత్వశాస్త్రం వినాల్సిందే, అన్ని శాస్త్రాలు పురాణాలు తెలుసుకోవాల్సిందే, దాని సారం ఏంటో గ్రహించవలసిందే. యత్సారభూతం తదుపాసితవ్యం. ఆ సారం ఎలా పట్టుకోవాలి? మన కష్టస్థితిలో మనల్ని గట్టెక్కిచ్చేదండి సారం అంటే. సారం అంటే అర్థమేమిటి? క్లిష్ట పరిస్థితుల్లో నిన్ను మనసు జారిపోరని పోనివ్వకుండా నిన్ను నిన్నుగా నిలబెట్టేదే సారం అంటే. ఒకసారి విచారణ చేయి, బాగా కష్టం కలిగినప్పుడు పురాణాలు తెరువు. ఆ పురాణాలు తెరిచినప్పుడు మనకు అనిపిస్తుంది, ఆ ఏముందిలేండి నేను పడే కష్టం ఏమిటి, ఏపాటిది, దానిలో మహానుభావులు ఎంతెంత కష్టాలు పడలేదు కనుక. కానీ గర్భంలో నుంచి బయటికి రాకముందే శత్రువులు తయారైపోయారు కృష్ణ భగవానుడికి. మనకింకా వచ్చిన తర్వాత పెరిగారు శత్రువులు. మన ఆస్తి చూసో లేకపోతే మనకున్నటువంటి వైభవం చూసో శత్రువులు పెరిగారనుకోవచ్చు. మరి గర్భంలో నుంచి రాకముందే శత్రువు వచ్చాడండి, ఎవడో బయటవాడు కాదు, మేనమామ, సొంత మేనమామ రూపంలో శత్రువు బయలుదేరాడు. పోనీ బ్రతకడానికి అవకాశం లేకుండా పురిటింటిలోనే చంపాలని చూశాడు. ఎక్కడుందండి శాంతి, ఎక్కడుంది సుఖం? కానీ తన జీవితం ఎలా ఆనందంగా గడుపుకున్నాడు స్వామివారు. అంటే మనకు అలాంటి ఏది ధైర్యం రావాలి, అలాంటి విశ్వాసం ఏది పాదుకోవాలి. ఇది దేని వల్ల కలుగుతోంది? తల్లిదండ్రుల యొక్క స్థితి వల్ల. వాళ్ళు ఉండేటువంటి స్థితి నుంచే మనం దాన్ని పొందగలుగుతాం. అందుకని ఇక్కడ చక్కగా మరి దేవకి వసుదేవులు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడా చలించలేదు. ఆయన ఏమో సత్యానికి కట్టుబడ్డాడు, భర్త మాట ఇచ్చాడు కనుక దానికి కట్టుబడి పుట్టిన బిడ్డని పుట్టినట్టుగా దేవకీదే వసుదేవుడికి అప్పచెప్పింది. పుట్టిన బిడ్డల్ని పుట్టినట్టుగా కంసుడి కరావలానికి తీసుకెళ్లిపోయాడు వసుదేవుడు. అంటే ఇక్కడ ఇద్దరి యొక్క మనస్సులు దేని ఎందు నిలబడ్డాయి? ధర్మము ఎందు, సత్యము ఎందు. సత్యమైంది నిలబడ్డవాడు వసుదేవుడు, ధర్మమైంది నిలబడింది దేవకి. సత్యమైంది నిలబడ్డాడు కాబట్టి పిల్లాన్ని పట్టుకెళ్ళాడు. భర్త మాటని గౌరవించాలనే ధర్మం ఒకటి ఉంది కాబట్టి దేవకి ఆ ధర్మాన్ని పట్టుకుంది. సత్యాన్ని వసుదేవుడు పట్టుకున్నాడు, ధర్మాన్ని దేవకి పట్టుకుంది. సత్య ధర్మాలు రెండు పట్టుకోవడం వల్ల దేవుడు పుట్టాడు. దైవం ఊరికినే పుడతాడా? దేవుడు ఊరికే పుట్టాడండి. దేవుడు పుట్టాలంటే ఏముండాలి? సత్యం ఉండాలి, ధర్మం ఉండాలి. సత్యం తండ్రి అయ్యాడు, ధర్మం తల్లి అయ్యింది. సత్యధర్మాలు రెండైతే దైవం పుత్రుడు అయ్యాడు. ఇప్పుడు దీనివల్ల వాళ్ళకేమైనా కొదవ కలిగిందా అండి? కానీ మొదట్లో ఇడుములు పడ్డారు. కానీ ఆఖరికి వాళ్ళ స్థితి ఎంత దేదీప్యమానంగా వెలుగొందింది. అందువల్ల కష్టాలు వచ్చినప్పుడు మనం చక్కగా వెనకటి చరిత్రని చదువుకోవాలి, వెనకటి వాళ్ళు ఏం మాట్లాడారో తెలుసుకోవాలి. ఆ మాట మనకి ఊతమిస్తుంది, మనకు ధైర్యం ఇస్తుంది, కష్టకాలంలో నిలబెడుతుంది. దీన్ని ఏమన్నారు? ఆప్త వాక్యము, భద్రవాక్యం అన్నారు. మహాత్ముల యొక్క మాటలు ఏమన్నారో తెలుసిన? మనం మామూలుగా మాట్లాడుకోవాలంటే మాటలు, వదిన గారు ఆ ముచ్చట చెప్పండి, అన్నయ్య గారు ఈ ముచ్చట చెప్పండి, ఇవేమీ మనల్ని ఉద్ధరించేవి కావు. మరి మహాత్ములు చెప్పింది ఏమిటి? అది ఆప్తవాక్యం అని పేరు పెట్టాడు. ఆప్తవాక్యం అంటే అర్థమేమిటి? కష్టకాలంలో మహాత్ములు రచించిన గ్రంథం వాగ్రూపంలో నిలబడి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇది ఆప్తవాక్యం. రెండవది ఏమిటి? భద్రవాక్యం. భద్రవాక్యం అంటే భద్రము అంటే అర్థమేమిటి? రక్షణ, మేలు. రక్షణ మేలు ఎక్కడుంటుంది? మహాత్ముల వాక్కులో ఉంటుందండి. వాళ్ళు చెప్పేటువంటి మాటల్లో మనకు భద్రత ఉంటుంది, మన రక్షణ అక్కడుంది, మన మేలు అక్కడుంది. మనకు కావలసింది ఎవరండి? ఆప్తుడై మనకు రక్షణ, మనకి ఏది అభయం ఇచ్చేవాడు, మనకి రక్షణ చేసేవాడు, వాళ్ళిద్దరు ఎవరు? మహాత్ములు. అందుకే మార్గదర్శి మహర్షి, నిజమైనటువంటి మార్గదర్శులు ఎవరంటే మహర్షులు అని చెప్పారు. అందుకని చక్కగా అక్కడ ఒక విషయం చెప్పింది ఆవిడ, ఆ వస్త్రాన్ని పట్టుకొని, యదా కాష్టంచ కాష్టంచ నద్యాం మహతి సంగమః, అంటే నదులలో కట్టెలు కొట్టుకొస్తాయి. ఈ కట్టెలు ఏం చేస్తాయి? ఓ చోట ఒక కట్టె వస్తుంది, ఇంకో చోట ఇంకో కట్టె వస్తుంది. ఈ రెండు కట్టెలు ఎక్కడ కలుసుకుంటాయి? సంగమం ఎక్కడ జరుగుతుంది? ప్రవాహంలో జరుగుతుంది. ఈ ప్రవాహంలో కట్టెలు కలుసుకొని కొంత దూరం పెడతాయి, కొంతకాలానికి వాటికి వియోగ స్థితి వస్తుంది. ఆ వియోగ స్థితి వచ్చినప్పుడు ఒక కట్టె ఒకవైపుకు వెళ్ళిపోతుంది, ఇంకొకటి ఇంకో వైపుకు వెళ్ళిపోతుంది. ఇలా సంయోగ వియోగం దేని వల్ల కలుగుతుంది అంటే ఒక దైవం ఉన్నాడు. సంయోగం కలగాలన్నా వియోగం కలగాలన్నా ఎవరి విగ్రహం చేత కలుగుతుంది? దైవానుగ్రహం వల్ల కలుగుతుంది. ఒక వస్తువుకు రుణం ఉందేమో అది మనతో ఉంటుంది. ఒక వస్తువుతో రుణం తీరిపోతుందేమో, మనం ఎంత దాని మీద ప్రేమను పెంచుకున్నా, ఎంత మమకారాన్ని పెంచుకున్నా, దాని కాలం పూర్తి కాగానే అది వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి ఎంత ధైర్యంగా చెప్పిందండి. కారణమేమిటి? నిత్యము విచారణ చేత, సత్సంగం చేత, మహాత్ముల యొక్క అనుగ్రహం చేత. అంతా మనకు వేదాంతం చెప్పేవారు దొరికినా పట్టుకోవడానికి మన సంస్కారమే కారణం. అక్కడ పట్టుకోవడానికి మన సంస్కారమే కారణం. ఒక ఊరిలో చాటం వేశారండి, మీ అందరికి కూడా చక్కగా రేపటి రోజున పాలు వితరణ చేస్తాం, ఎవరి పాత్ర వాళ్ళు తెచ్చుకోండి అని చెప్పారు. ఎవరింటి నుంచి వాళ్ళు పాత్రలు పట్టుకెళ్ళారు. ఒక ఆయన ఏం చేశాడు? అడుగు భాగంలో రంధ్రాలు కొట్టుకొని వెళ్ళాడు. ఆ పాత్రకి రంధ్రాలు పెట్టుకొని వెళ్ళాడు. పాలు పడతారు కదా, పాలు కావాలి కదా. వెళ్ళేటప్పటికీ ఆ పోసేటువంటి పాలన్నీ దేని ద్వారా వెళ్ళిపోతున్నాయి? ఆ రంధ్రాల ద్వారా వెళ్ళిపోతున్నాయి. మరి క్షీరం అనేటువంటిది అందరికీ సమానమే. పంచడం అనేటువంటిది ఒకళ్ళకి ఇవ్వాలి, ఒకళ్ళకి ఇవ్వకూడదని లేదు. గురువులు కూడా జ్ఞానామృతం అనే క్షీరాన్ని అందరికీ అందిస్తున్నారు. దీనికి పాత్రత ఏమిటి? చిల్లులు పడకుండా ఉండే మన హృదయం కావాలి. పారబోసుకోవడం మన దౌర్భాగ్యం. పారవేసుకుంటున్నామంటే అదేమిటండి? అది మన దౌర్భాగ్యం. వారు సమయానికి ఏది వాళ్ళు వెందిస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సమయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. గురుదేవుడు సమయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, ఈ కాలం పోతే మరలా కాలం వస్తుందో రాదో, దీని మీద కృప్తెరిగి ఇది మీరు నిజమైనటువంటి కాలంలో మీరు చక్కగా దీన్ని సద్వినియోగపరచుకోండి అని గురువులు మనకు గుర్తు చేస్తున్నారండి. మరి దీన్ని సద్వినియోగం చేసుకుంటే మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి? మరలా ఈ ప్రపంచంలోకి రాకుండా ఉంటాం. మరలా మరలా చెరివిత చరణంగా పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జటదే శయనం ఇహ సంసారే బహుదిస్తారే కృపయాపారే పాహిమురారే. ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారిని సంసారం అంటే ఏమిటి అని అడిగారు. సంసారం అంటే మనం ఏం చెప్తున్నావు? నేను పెళ్లి చేసుకున్నానండి, నాకు ఇద్దరు పిల్లలు పుట్టారండి, వాళ్లకు పెళ్లి అయిందండి, వాళ్లకు పిల్లలు వచ్చారండి, ఇది మన సంసారం అంటున్నాం. కానీ ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్పారు? పుట్టడము, చనిపోవడం, మళ్ళా జన్మకు రావడం, మళ్ళీ సంసారంలో పడడం, మళ్ళీ వ్యావహారికంగా ఉండేటువంటి ఇంద్రియ సుఖాల వెంట పరిగెడుతూ విషయ సుఖాల లోనుడివై మరలా మరలా జన్మలు నెత్తడం ఏదైతే ఉన్నదో అదే సంసారం అనే పదానికి అర్థం అన్నాడు మహానుభావుడు. ఇది సంసారం. అమ్మా వేసేవాళ్ళు కుర్చీలు వేస్తున్నారు కదా, నీకు మాటలు ఎందుకు వస్తున్నాయి? పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే, ఇదే సంసారం, ఇది బహుదుస్తారే అన్నాడు ఆయన. ఇది పెంచుకోవడమైనా తుంచుకోవడమైనా నీ చేతుల్లోనే ఉందన్నాడు ఆయన. మనం ఏం చేస్తున్నామంటే దాన్ని మనం పంచుకోవడం చేతకాక, ఆ బ్రతుకుని పండించుకోవడం చేతకాక భగవంతుని మీద నెట్టేస్తున్నాం. ఆయన ఇచ్చాడండి జన్మ, ఆయన పెట్టాడండి కష్టం, మన ఏడుపంతా ఆయన మీదే. ఏదైనా వస్తే ఎవరి మీద పడతామండి? దేవుడి మీదే. పక్కింటి వాడి మీద పడితే వాడు ఊరుకుంటాడా? ఎదురింటి వాడి మీద పడితే వాడు ఊరుకుంటాడా? ఎవరు ఊరుకోరు. మనకు బాగా తేలిగ్గా లోతుగా దొరికేది ఎవరంటే భగవంతుడు ఒక్కడే. అంటే ఏదైనా చిన్నగా ఏదైనా కష్టం రాగానే ఎవరి మీద పడిపోతావు? ఆయన మీద పడిపోతావు. ఆయన అంటాడు, నువ్వు చేసుకొచ్చి నా మీద పడతావే, చేసుకుందంతా నువ్వే కదా, నేనేం చేశాను, నువ్వు చేసుకున్నదే నీకు ఇచ్చాను. ఆయన మాట్లాడుతున్నాడు మనతో, నువ్వేం చేసుకున్నావో నేను నీకు అదే ఇచ్చాను. కానీ మనమేమంటున్నావు, ఇచ్చింది నువ్వు కదా, మంచిది ఇవ్వచ్చు కదా. ఆయన అంటున్నాడు, తయారు చేసుకుంది నువ్వు కదా, మంచి తయారు చేసుకోవచ్చు కదా. అందుకని పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, మళ్ళీ మళ్ళీ గర్భాలు ఎత్తుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది కదా ఈ ఇది ఇది ఇహ సంసారే బహుదుస్తారే. మరి ఎవరైనా ఉన్నారా? ఏమండి ఇది బాగా చెప్పారండి, సంసారంలోకి మీరే వచ్చారన్నారు, దుఃఖం మీ వల్లే వస్తుందన్నారు. మరి పోగొట్టే మార్గం ఏమిటంటే, కృపయాపారే ఆహిమురారి, మీరు ఒకరి కృప వల్ల దీన్ని దాటగలరు అన్నారు. మరి పాహి, పాహి అంటే శరణాగతి చెందడం, సర్వం సహాతడికి సరెండర్ కావడం. నీవే తప్ప నితప్పరం పెరుగు మన్నింపదగు దీను నిన్నావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని తన స్వతంత్రత లేనటువంటి శరణాగతి ఉంటుంది. చూశారా, మళ్ళీ స్వతంత్రత పనికిరాదు అక్కడ. మనం శరణాగతి చెందినట్టే ఉంటాం, కానీ మన స్వతంత్రతని కూడా అక్కడ చూపిస్తాం. అమ్మా ఇల్లు కట్టుకోవాలమ్మా అని అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగి ప్లాన్ కూడా అమ్మ ముందర పెట్టి, ఇప్పుడు ఏం చెప్తారమ్మా ఆమోద ముద్ర వేసి తీరాల్సిందే, ఏం చేస్తారండి ఆవిడ? ఆమోద ముద్ర వేస్తారు. ఎందుకంటే నువ్వు శరణాగతి చెందుతూ స్వతంత్రాన్ని కూడా పట్టుకెళ్ళావు గనక. శరణాగతి చెందేటప్పుడు స్వతంత్రత ఉండకూడదు, స్వతంత్రత ఉన్నప్పుడు శరణాగతికి పరిపూర్ణత అర్థం లేదు అక్కడ. స్వతంత్రత అంటే అర్థమేమిటి? నీ నిర్ణయం నువ్వు తీసుకొని మళ్ళీ పరమాత్మను అడగడం అన్నమాట. ఏదైనా లోపం జరిగితే మళ్ళీ పరమాత్మ వైపు వేలు చూపించాలి, ఇగో నీ దగ్గరికి వచ్చాను కదా, నిన్ను అడిగాను కదా. కానీ పరమాత్మ అంటున్నాడు, అన్ని నువ్వే చేసుకుంటున్నావు, నేనేం చేయడం లేదు, నేను సాక్షిని మాత్రమే. నీకు అద్భుతంగా అన్ని ఇచ్చాను, అన్ని ఉపకరణాలు నీకే ఇచ్చాను. జ్ఞానికి ఇంద్రియాలు ఉన్నాయి, అజ్ఞానికి ఇంద్రియాలు ఉన్నాయి. కానీ జ్ఞాని అజ్ఞాని దృష్టి ఎలా ఉంటుందంటే, జ్ఞానికి మూలమైన బంగారం తప్ప ఇంకో దాన్ని చూడడు, అజ్ఞాని పైకున్నటువంటి ఆభరణాల యొక్క ఆ ఉంగరమా గొలుసా దీన్నే చూస్తాడు. అజ్ఞాని దేన్ని చూస్తాడు? దానిలో నుంచి వచ్చినటువంటి వికారాలను చూస్తాడు. అంటే ఒక బంగారానికి అది ఉంగరంగా ఉందా, గొలుసుగా ఉందా, లేకపోతే పట్టీగా ఉందా, కాలి మెట్టిగా ఉందా, ఇది చూస్తాడు అజ్ఞాని. జ్ఞాని ఏం చూస్తాడు? అసలు మూలమైన బంగారమే కదా, అది వడ్డాణంగా వచ్చినా అందులో బంగారమే, మెట్టెగా వచ్చినది బంగారమే, కాలి పట్టీగా వచ్చినది బంగారమే. కాబట్టి మూలాన్ని చూసేవాడు జ్ఞాని అవుతున్నాడు, అందులో వికారం పొందిన తరువాత వచ్చేటువంటి ఆ వస్తువుని చూసినటువంటి వాడు అజ్ఞాని అవుతున్నాడు. మనమేం చూస్తున్నాం, ఇంత ప్రకృతిలో ఇది ఎవరి వల్ల నిలబడుతోంది, ఎవరి వల్ల కనబడుతోంది, ఎవరి వల్ల నా దృష్టిపదానికి గోచరిస్తుంది. దీని కదా విచారణ చేస్తే అతడేమవుతాడు? ఏమండి, రక్షింపబడతాడు, భాగవతోత్తముడు అవుతాడు. అవడానికి గజేంద్రుడే, కానీ గజేంద్రుడు ఏమయ్యాడు అక్కడ? భాగవతోత్తముడు అయ్యాడు. గజము అనేటువంటిది ఏ ప్రాణి? గజం అనేది ఏ ప్రాణి అండి? అది మదప్రాణి. రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, గజము మదప్రాణి, సింహము దమప్రాణి. దమము మదాన్ని తిరగేయండి, ఏమొస్తుంది? మద తిరగేస్తే దమ, మదం తిరగబడితే దమం అవుతుంది అన్నమాట. కానీ ఆ ఏనుగుకు ఉండేటువంటి లక్షణం ఏమిటంటే దానికి ఉండేటువంటి మదం. ఆ మదం ఎప్పుడు ఎణిగిపోయింది? రక్షించేవారెవరని విచారణ చేసింది అది కూడా. అంత మదం ఎక్కినటువంటి గజం, దశలక్ష కోటి కరణీనాదుండనై, 1,00,000,000,000 ఆడ ఏనుగులకు భర్తగా వచ్చింది అది. మరి దాని మదం అహంకారం ఎంత ఉంది? ఏమండి, తగలవు కొండలకైనను. అది ఈ పెద్ద పెద్ద కొండలు వచ్చిన పక్కకు తప్పుకొని పోదాం అనుకోదటండి ఏనుగు. ఏం చేస్తుందని దాని కుంభస్థలంతో బద్దలు కొట్టి వెళ్ళిపోతుందట. అలాగే సింహానికి కూడా తలవంచదట, దాని పదునైనటువంటి దంతాలతో ఎత్తి అవతల పడేస్తుందట. అంటే దేన్ని లెక్క చేయదు, దేన్ని లెక్క చేయని ఏనుగు దేనికి లోబడిపోయింది అంటే మృత్యు అనేటువంటి దానికి లొంగిపోయింది. మృత్యు అనేటువంటి దాని దగ్గర ఎంత బలమైన వాడైనా సరే బలహీనుడే. నేను ఇంత బలం కలిగిన వాణ్ణి, ఇగో నేను ఇంత వాణ్ణి అంత వాణ్ణి అంటే వాడు మాత్రం మృత్యువుకు చిక్కకుండా ఉంటాడా? మృత్యువు కోరలు అంత పదునైనవి, అంత బలమైనవి. నువ్వు దాన్ని జయించడానికి బయట ప్రపంచంలో కనపడే వాటిని కాదు జయించడం, వీరుడు లక్షణం. దేని జయించడం? మృత్యువు ఎదురుగా వచ్చి నిలబడ్డా నవ్వుతూ నేను వెళ్లేది పరమాత్మ సన్నిధికే కదా, ఆయన దగ్గరికి వెళుతున్న నాకు ఈ మృత్యువు ఎంత, ఇది కూడా ఆయన స్వరూపమేనని గుర్తించడం అనేది ఉన్నదే, అది నిజమైనటువంటి స్థితి. ఇంటిని లెక్క చేయనటువంటి ఆ ఏనుగు ఆ మృత్యువు దగ్గరికి వచ్చేటప్పటికి తనని తాను కోల్పోయింది, తన సర్వస్వము కోల్పోయింది. అప్పుడు గుర్తించింది నాకు రక్షణ అయిన వాడు పరమాత్మ ఒక్కడే. ఇది దేని వల్ల కలిగింది? గత జన్మ స్మృతి వల్ల. నీకు గత జన్మలో జ్ఞానం కలిగింది అనుకోండి, ఎక్కడికి పోదు, మరలా మరలా అక్కడికే తీసుకొచ్చి పరమాత్మ నిన్ను ఉద్ధరిస్తానని భగవద్గీతలో చెప్పాడు, శుచీనాం శ్రీమతాంగే హే యోగ భ్రష్టో విజాయతే. నువ్వేం బాధపడక్కర్లేదబ్బాయి, నీకేదైనా కొద్దిపాటి జ్ఞానాన్ని పొంది ఉండి మరలా నీ సాధన పరిపూర్ణం కాక ఒకవేళ శరీరాన్ని విడిచిన వాడవే అయినట్లయితే నిన్ను మరలా సాధనలో ఆ మెట్టు దగ్గర నుంచి నిన్ను పరిపూర్ణుని చేయడానికి నీకు జన్మని నేను ప్రసాదిస్తాను అని భగవంతుడు చెప్పాడు. ఈ అభయముద్ర ఇచ్చిన వారు బయట వారు కాదు కదా, సాక్షాత్తు జగద్గురుదేవులైనటువంటి కృష్ణ పరమాత్మ ఆయన చెప్పాడు. అలాగే ఇక్కడ జ్ఞానం పొందాలంటే ఏం కావాలి? కాస్త విచారణ, పెద్దల సాంగత్యం విడవకుండా చేస్తే ఇదిగో ఈ జగత్తు అనిత్యమని, నిత్యమైనటువంటిది ఒకటి ఉంది కాబట్టి అనిత్యమైనది ప్రకాశిస్తుంది అనేటువంటి సత్యం మనకు తెలుస్తోంది. ఇది దేని ద్వారా తెలుస్తోంది? సత్సంగం ద్వారా మాత్రమే. మరి అంత వయస్సులో, ఇంత చిన్న వయస్సులో భర్త ప్రక్కన ఉండి కాస్త సాంసారిక జీవనంలో ఆనందంగా అడుగు పెట్టి ఏది వారికి ఉండేటువంటి కోరికల్ని తీర్చుకునే ఆ చిన్న వయస్సులో తన భర్త తనకు తోడుగా ఉండవలసిన ఒకరు వెళ్ళిపోయారంటే ఆడి నోటి నుంచి ఏ మాట రావాలి? దైవాన్ని ఎంత తూలనాడి ఉండాలి, భగవంతుణ్ణి ఎంత ఆవిడ గర్హించి ఉండాలి. కానీ ఇక్కడ ఆవిడ స్థైర్యం చూడండి, ఏముందయ్యా ఇందులో తెలుసుకో, ఏంది బాధపడాల్సిందే ఏమిటి ఇక్కడ? యదా కాష్టంచ కాష్టంచ, కట్టెలు వస్తాయి, ఒక చోట ఒక చోట ఒకటి వస్తుంది, ఒక చోట ఒకటి వస్తుంది, ఈ రెండు కలుస్తున్నాయి, ప్రయాణమై వెళ్ళిపోతున్నాయి, సంయోగాచ్య వియోగాచ్య. ఎక్కడ ఎవరికి నిర్ణయం చేశాడో తెలియదు, ఎక్కడ విడుదల ఎక్కడ ఏ విధంగా కలుగుతుందో తెలియదు. కాతత్ర పరిదేవన, దీనికి ఎందుకు దుఃఖపడాలి? ఇది ప్రపంచంలో జరిగేదే కదా. ప్రపంచంలో ఏమండి అనిత్యమైన ప్రపంచంలో ఓ సత్యం ఒకటి నడుస్తుంది. మనం చెప్పుకున్నాం అనిత్యమైన ప్రపంచంలో నడుస్తున్నటువంటి సత్యం ఏమిటంటే మృత్యువే. వచ్చేటువంటిది అన్ని తీసుకెళ్ళిపోతుంది, అన్ని తనలో కలిపేసుకుంటుంది. మరి పుణ్యం ఎలా సంపాదించాలి? మనకి అల్పసుఖం బహుక్లేశం అన్నారండి ఈ ప్రపంచాన్ని గురించి చెప్తూ. ఏం చెప్పారు? దీనికి ఉన్న లక్షణం అల్పసుఖం బహుక్లేశం. కొద్దిపాటి సుఖం అట బాగా పెద్దదైనటువంటి దుఃఖం అట. వీడు అనుకుంటాడు ఆ క్లేశం సంగతి ఎవడు చూడబోయాళ్లే, అల్పసుఖం అనుభవిస్తే సరిపోతుంది కదా. అల్పమైన సుఖాన్ని దృష్టిలో పెట్టుకొని బహుక్లేశాల్లోకి చూస్తూ చూస్తూ పెడుతున్నాడండి. పశ్యన్న పిచ్చిన పశ్యతి మూఢే, ఆదిశంకరాచార్య వారు భజగోవిందంలో చెప్పారు. ఎవరికైనా తెలియక గోతిలో పడతాడే గాని అన్నీ తెలిసి గోతిలో పడేవాడిని ఏమనాలి అన్నాడు ఆయన. అన్నీ తెలిసి గోతిలో పడేవాడిని ఏమనాలి? అజ్ఞాని అనాలి, అవివేకి అనాలి, సంసారి అనాలి. ఇదే కదా వాడి లక్షణం. వాడు ఇన్ని చూస్తున్నాడు ప్రపంచంలో, ఇన్ని చూస్తున్నా తను మారక మారేటువంటి ప్రపంచాన్ని తను సత్యం అనుకుంటున్నాడు. అసలు వాస్తవానికి మార్పు రావాల్సింది ఎవరిలో? మనలో రావాలి, నాలో రావాలి మార్పు. మార్పు అనేటువంటిది మనం పొందాలి. అది మన కన్న తల్లో మన కన్న తండ్రో చేసేది కాదండి మార్పు అనేది. ఎవరికి? వారే స్వయం ప్రజ్ఞుడు కావాలి, తనకి తాను మేల్కోవాలి. మనకి బాగా ఒక మాట ఉంటుంది, గాఢ నిద్రలో ఉన్నవాడినైనా మేల్కొల్పవచ్చేమో కానీ ఏమండి నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని ఎంతసేపటికి మేల్కొల్పు చేయలేము మనం. ఎందుకని? వాడు నటిస్తున్నాడు కదా. అందుకని వీడు చూస్తూ కూడా బ్రూటి వాడైపోతున్నాడు. అటువంటి వాడిని ఇంకెవరేం చేస్తారు గనక. కాబట్టి ఆవిడ సత్యం చెప్పింది, ఇలాగా అందరూ ప్రపంచంలోకి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. దీనేమన్నది ఆవిడ? కాల ప్రవాహం, సంసార ప్రవాహం. ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, బంధం కలిసింది. ధనంచ భూమౌ పశువచ్చ గోష్ఠే నారి గృహద్వారి జన శ్మశానే దేహచ్చితాయం పరలోక మార్గే కర్మానుగో గచ్చతి జీవయ్యక అని మహాత్ములు ఎప్పుడో చెప్పారు. కాబట్టి మానవుడు ఒక్కడిగానే వస్తున్నాడు, ఒంటరిగానే ప్రయాణం చేస్తున్నాడు, మధ్యలో సాంగత్యం ఏర్పడుతుంది. ఇంత సాంగత్యాన్ని విడిచి వెళ్లే ఒక రోజు వస్తుంది. ఆ వెళ్లే రోజులో ఇంతకాలం తోడున్న వాడు ఒక్కడు రాడు సుమా. ఇంత బాధపడి కూడగట్టుకున్నటువంటి బంధువులు కాని, మిత్రులు కాని, సంపదలు కాని, భాగ్యాలు కాని, భోగాలు కాని, ఇవేమీ కూడా నీ వెంట వచ్చేది ఒక్కటి లేదు. ఇన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోవలసిందే. అందుకే రామకృష్ణ ఆనందగిరి స్వామి వారు చెప్పారు, ఒట్టి చేతులతో వచ్చావేమో గాని గట్టి చేతులు వాడిని పట్టుకొని పోవాలన్నాడు ఆయన. వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చావు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఒట్టి చేతులతో పోవడానికి కాదని మనం ఇక్కడికి వచ్చేది. ఒట్టి చేతులతో వచ్చి మట్టి పాలైపోవడానికే మనం వచ్చాం. ఒట్టి చేతులతో వస్తే వచ్చామేమో కానీ వెళ్ళేటప్పుడు మాత్రం గట్టి పట్టు పట్టుకున్న వాడిని పట్టుకోవాలి. ఎవరు పట్టుకున్నాడు? ప్రహ్లాదుడు. వచ్చేటప్పుడు ఒట్టి చేతులతోనే వచ్చాడు, కానీ ప్రపంచంలో ఎలా తిరిగాడు? వీటన్నింటికి అధిష్టానమైన పరబ్రహ్మాన్ని పట్టుకు తిరిగాడు. మన అమ్మ చెప్పారే, ఏది బాగా స్తంభం చుట్టూ తిరిగే పిల్లాడు స్తంభాన్ని అధిష్టానం చేసుకొని, స్తంభాన్ని ఆధారం చేసుకొని వాడు ఎంత గిర్రును తిరిగినా స్తంభం పట్టుకున్నంత వరకు వాడికి ఏ వికారం కలగదు. ఒకవేళ తాత్కాలిక వికారం కలిగినా వాడు స్తంభాన్ని విడవకుండా ఉంటే ఈ ప్రపంచం అనే దానిలో వాడికి దెబ్బలు తగలవు. కానీ స్తంభం మాత్రం గట్టిగా పట్టుకుండాల్సిందే. అలా నిశ్చయంగా పట్టుకున్నటువంటి వాడికి దుఃఖం లేదు. కష్టాలు వస్తాయి, అలలు తాకిళ్ళు ఉంటాయి. వచ్చిందే సాగరం దగ్గరకు, సముద్రంలోకి, సంసార సముద్రంలోకి వచ్చి అలలు రాకుండా ఉండాలంటే ఎలాగా? మహాత్ములు చెప్పారు, ఆవిడ స్నానం చేద్దాం కదా అని సముద్రం దగ్గరికి వెళ్ళాడు. తుమ్ముకుండా పట్టుకొని పోయాడు. ఉదయం అనగా పోయాడు, సాయంత్రం అయినా రాలేదు. ఇంటి దగ్గర కంగారు పడుతున్నారు, సముద్రంలో పడిపోయాడేమో, వాడికి ఏ ఆపద వచ్చిందో అని ఇంటి దగ్గర వాళ్ళు సముద్రం దగ్గరికి వెళ్ళారు. వాడు ఏం చేశాడట? అక్కడ తుండుకుట పరుచుకొని దాని మీద కూర్చున్నాడట. వాడు అలాగే చూస్తున్నాడట సముద్రం వైపున. వచ్చిన వాళ్ళు అడిగారట, ఏమర్రా ఉదయం పూటొచ్చావు, సాయంత్రం అయిపోతుంది, ఏ ఇంకా స్నానం కాలేదా అంటే వాడు అన్నాడట, అలలు తగ్గితే స్నానం చేద్దామని ఇక్కడే కూర్చున్నానన్నాడట. సముద్రం దగ్గరికి వచ్చి అలలు తగ్గితే స్నానం చేద్దాననుకోవడం ఎంత మూర్ఖత్వమో, సంసారంలో కూడా నాకు కుదిరినప్పుడు భగవంతుణ్ణి పట్టుకుంటానడం కూడా అలాంటిదే. వాడంటే నాకు ఇప్పుడు కుదరదు. ఇంకెప్పుడు కుదురుతుంది? రేపు ఎప్పుడొచ్చినా ఆ మాట చెప్పగలిగి ఉన్నాము మనం, నాకు ఇప్పుడు కుదరదు. ఒక 2 నెలల తర్వాత రండి, మమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత, మనవాణ్ణి ఎత్తుకున్నాక, ఆ తర్వాత వాడికి పెళ్లి అయిన తర్వాత వస్తాను, ఇప్పుడు ఎలా నాకు కుదరదని వాడితో చెప్పండి, ఒప్పుకుంటాడా? టాక్కున మెడకు కట్టి పట్టుకుని అక్కుని వెళ్ళిపోతాడు. ఇంకా శబ్దం కూడా ఉండదు అక్కడ. ఆ ప్రయాణం అనివార్యం. ఈ అనివార్యమైనటువంటి ప్రయాణము మనకు ప్రాప్తించే లోపుగానే శాశ్వతమైనటువంటి పరంధాముణ్ణి మనం చేరే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నానికి ఎంతకాలం పడుతుంది? 7 రోజులు. సమయం సరిపోయిందండి పరీక్షణ మహారాజుకి. మనకి 7 రోజుల కంటే ఎక్కువ ఉన్నాయా లేవా చెప్పండి? ఎన్ని 7 రోజులు గడిచిపోయాయో, ఎన్ని 7 రోజులు గురుదేవులు మనకు సత్సంగాలు అనుగ్రహించారో, ఎన్ని వారు జ్ఞాన శిబిరాన్ని మనకు అందించారు, సాధనని ఎంత అందించారు, ఎన్ని 7 రోజులు గడిపాం మనం గురు సన్నిధిలో? ఆయన గడిపింది 1 7 రోజులే, ఇంకా పరీక్షణ మహారాజు 1 7 రోజులే. అది గురు సన్నిధిలో. అక్కడ మళ్ళీ గురువుకి ఆయనకి పరిచయం కూడా లేదు. అంతమంది మహాత్ములు ఎదురుగా కూర్చుంటే శుకయోగేంద్రుడు వచ్చి కూర్చొని, ఏమిటో ఎలా బాధపడుతున్నావు అన్నాడు. నేను ముక్తిని పొందాలి, 7 రోజుల సమయం ఉంది, సరిపోతుందా అన్నాడు. 7 రోజులు చాలా ఎక్కువయ్యా అన్నాడు ఆయన. కట్వాంగుడు అనేవాడు 2 గడియల్లో కైవల్యం పొందాడు. అయ్యా నీకు పోవడంత ఎక్కువ సమయం ఉంది, నీకేం పర్వాలేదు, నా మాట మీద విశ్వాసం ఉంచు, నేను చెప్పే బోధ మీద దృష్టి నిలుపు, కథలో అంతర్భాగమైన కృష్ణ చరణారవిందాన్ని పట్టుకో, ముక్తి అనేది కరతలామలకమై తీరుతుంది సుమా చెప్పేశాడు. ఇప్పుడు ముక్తి దేని వల్ల కలుగుతుంది? శ్రవణం వల్ల. ముక్తి దేని వల్ల కలుగుతుంది? విశ్వాసం వల్ల. ముక్తి దేని వల్ల కలుగుతుంది? కథలో అంతర్భాగమైనటువంటి భగవత్ తత్వ విచారణ చేత. నీ మనస్సు ఆనందాన్ని పొందుతుంది అక్కడ. మృత్యువును కూడా మర్చిపోయాడండి, వస్తే రానిగాక, అది నా ప్రభువు కంటే వేరుగా ఉందా అన్నాడు. పరీక్షణ మహారాజు చివరి భావన ఏమిటంటే, మృత్యువు నా ప్రభువు కంటే వేరుగా లేదు, ఎందుకంటే లోకంలోకి వచ్చింది నా ప్రభువులో నుంచే వచ్చాను, ఉన్నది నా ప్రభువులో నుంచే ఉన్నాను, వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎక్కడికి పోతాను కొత్తగా, ఇంకెక్కడికైనా పోతానా? నా ఇంటికి నేనే పోవాలి కదా. ఎచ్చడ పుట్టునో అచ్చటికే పుట్టిన 5 ప్రాణికోటికిన్. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి, మన స్వస్థానానికి మనం వెళ్ళాలి. అందుకని ఆయనకు మృత్యు అంటే వేరుగా లేదండి పరీక్షణ మహారాజుకి. ఆ మృత్యువు కూడా నానారాయణుడే. ఇప్పుడు మృత్యు ఆయన కంట కనపడింది, మనకు కనపడడం లేదండి. కనబడితే ఎన్ని ప్లాన్లు వేద్దామో తప్పించుకోవడానికి, కానీ మృత్యువు కనబడడం లేదే మనకి. రక్షణ ఎక్కడుందని పోతామో అక్కడే మృత్యు వచ్చేస్తుంది. కొంతమంది అంటారు హాస్పిటల్కి పోయాడంటే ఇంటికి వద్దామని, ఇంటికాడు ఉన్నా బ్రతికే వాడేమో, హాస్పిటల్కి పోయాడు ఆ రోజే పోయాడు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, హాస్పిటల్కి తీసుకుపోవడం వీడు చావుకు వచ్చింది అనిపిస్తుంది కదా. అంటే ఎంతరికో ప్రాణం పోసిన ఆసుపత్రులు నీ మృత్యువుకు కారణమైంది. కారణం ఏమిటంటే, కారణం హాస్పిటల్ కాదు, నీకు ఆయువు లేకపోవడమే కారణం. అదే కారణం అక్కడుందేమో, ఎక్కడ ఏ క్షణాన్ని ఎలా వస్తుందో ఎవరు చెప్పగలుగున్నారు మృత్యువు. అందుకని ఆయన అనుకున్నాడు, ఇది నా ప్రభువే, ఎవనిచ్చే జనించు జగము, ఎవని లోపల నుండు లీనమై, ఎవని ఎందుడుందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు. నేను ఉంటే ఆయనలో ఉంటాను, వచ్చింది ఆయనలో నుంచి, వెడితే ఆయనలోకి పెడతాను. అందుకని ఇప్పుడు ఆయనకి పాము కనిపించింది. ఆ పామును ఎలా చూశాడు, నాకు కైవల్యం ఇవ్వడానికి వచ్చినటువంటి ముక్తికి హేతువైనటువంటిది, కాకోదర విషము నాకు ముక్తి కారణమయ్యన్. ఎవడైనా విషం తాగేటప్పుడు ఇది నాకు అమృతం అనుకుంటూ తాగేవాడు ఎవడైనా ఉన్నాడండి ప్రపంచంలో? విషం తాగేటప్పుడు ఇది అమృతం అనుకుంటూ ఎవడైనా ఉన్నాడా? ఎవడో ఉన్నాడండి, విషాన్ని విషంగానే చూస్తాడు. కానీ భగవతత్వం వంట పట్టిన తరువాత విషం ఎక్కడిది? విషం లేదు, రెండో విషము అంటే రెండవది ఉంది అని, విషం అంటే అమృతం ఉంది అని అర్థం. కానీ ఇక్కడ ఉన్నది అమృతమే అయినప్పుడు విషానికి తావెక్కడిది? నేను పరిపూర్ణంగా అమృత స్వరూపుడైన నారాయణుణ్ణి అనుభవిస్తున్నప్పుడు నాకు ప్రత్యేకించి ఇంకో విషయం ఉంటేనే కదా విషం కావడానికి. నాకు అది కూడా నారాయణుడే. ఇక్కడ విషం లేదు రెండవది. కాకోదర విషము నాకు ముక్తి కారణమయ్యన్. ఆ పాము విషం నాకు ముక్తినిస్తుంది అని చక్కగా కంఠం దగ్గర పెట్టేసుకున్నాడండి ఆయన. ఏ పామును నేను బ్రతికున్నటువంటి చచ్చినటువంటి పామును తెచ్చి ఆ మా శమీకుడు మెడలో వేశానో, ఇప్పుడు అదే పాము నాకు ఈ రకంగా బ్రతికున్న పాము రూపంలో వచ్చింది గనక చెల్లుకు చెల్లు, చేసిందే అనుభవిస్తున్నాను, వండుకుందే తింటున్నాను గనక నాకేమాత్రం దిగులు లేదన్నాడు ఆయన. చేసిందే ఇక్కడికి వచ్చింది, వండుకున్నదే విస్తరలోకి వచ్చింది, ఇంక అనుభవించడానికి ఇంకో దారి లేదండి. నేనే విస్తరలో పదార్థం అయితే నేను కాకపోతే నా భార్యకు పెట్టచ్చు, నేను కాకపోతే నా పక్కన ఉన్నోడికి పెట్టచ్చు, ఇది కర్మఫలం అండి. నువ్వు ఎంత బిగుసు కూర్చున్నా ఆఖరికి నీ విస్తరలోది నీకే చెందుతుంది, అది నీకే వచ్చి తీరుతుంది. నేను అనుభవించను, నేను ఇంకోటి పెట్టేస్తానంటే అది భార్య పంచుకోవడానికో, భర్త పంచుకోవడానికో, పిల్లలు పంచుకోవడానికో వీల్లేనటువంటి పదార్థం అది, కర్మఫలం. జాంకాయ ముక్క అయితే ఒక ముక్క కోసి పక్కాడికి పెడతావు, ఇది కర్మఫలం. ఎవరికి పెట్టడానికి వీలేదు, నీది నీకే వస్తుంది. అడు తిరిగి ఇడు తిరిగి నువ్వే అనుభవించి తీరాల్సిందే. మరి కర్మఫలానికి ఎక్కడ భగవాలి? అందుకని ఆ అమ్మాయి అన్నది, నేనేది చేసుకున్నానో అదే ఇస్తాడయ్యా భగవంతుడు, ఏది నాకు ప్రాప్తమయ్యిందో అదే వస్తుంది. ఇది ప్రపంచంలో ఉన్న సత్యమే కదా, మృత్యువు సత్యము. అందుకని మనుగడ ఎవడో 500 ఏళ్ళు బ్రతికాడంటే వాడిని మనం ఆశ్చర్యంగా చూడాలి, కానీ ఫలానా వాడు చనిపోయాడంటే ఆశ్చర్యంగా చూసేది ఏమిటండి? 500 ఏళ్ళు బ్రతకడం ఆశ్చర్యం కాదు, చచ్చిపోవడం ఆశ్చర్యం కాదు అన్నది ఆవిడ. ఎందుకని, చచ్చిపోవడం అనేది ప్రపంచంలో ఉన్న సత్యమే, అది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికీ నిలకడలేదు గనక ఈ సమయానికి నా భర్త చనిపోవడం ఏమిటని అనలేదు ఆవిడ. కారణం ఏమిటి? సత్సంగం, విచారణ. అమ్మాయి చెప్పింది, యదా కాష్టంచ కాష్టంచ నద్యా మహతి సంగమః సంయోగాచ్చ వియోగాచ్చ కాతత్ర పరిదేవన. ఆయన ఆ సన్యాసికి బుర్ర తిరిగిపోయిందండి. ఎన్ని వేదాంత గ్రంథాలు చదివితే ఏమండి, ఎంత తత్వం వంటబడితే ఈ స్థితిలో నిలబడతారు? ఏదో ఆపద మన కలగనప్పుడు వేదాంతం బ్రహ్మాండంగా చెప్పచ్చు, పరోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశరహ అన్నట్టు ఎదుటివాడికి వేదాంతం చెప్పేటప్పుడు ప్రతివాడు వ్యాస భగవానుడే, ప్రతివాడు శుకయోగీంద్రుడే. కానీ అదే కష్టం తనకొచ్చి తనని ఆవరించినప్పుడు, తను తన స్థితిలో నిలబడగలిగినప్పుడు అది నిజమైనటువంటి అనుభూతి అవుతుంది. ఇతడు గట్టెక్కాడు అనడానికి ఒక ఆధారం అవుతుంది. ఆయన అనుకున్నాడు, వీళ్ళు ఉపనిషత్తులు చదివారా, బ్రహ్మసూత్రాలు చదివారా, ఏం లేదే, ఇంత తత్వ విచారణ దేని వల్ల కలిగింది? నిరంతర సాధు సమాగమం వలన, నిరంతర సత్సంగం చేత, విచారణ చేత వీళ్ళెంత స్థితిని పొందారు. సరే, వీళ్ళందరూ మోహజిత్తులే, మరి ఇంతకీ మోహజిత్తు అని పేరు పెట్టుకున్న వీడు మోహజిత్తా కాదా? ఇది కూడా పరీక్ష పెట్టాలి కదా. వీళ్ళందరూ మోహజిత్తులే, తల్లి, తండ్రి, దాసి, భార్య, మరి వీడు, వీడు మోహజిత్తా అవునా కాదా అని ఆయన దగ్గరికి తీసుకెళ్లాడు. ఏది, ఆయన వస్త్రం పట్టుకొని ఇక్కడికి వచ్చేసాడు. ఆ యువరాజుతో అన్నాడు, యువరాజా ఏం చెప్పనయ్యా, అక్కడ నీ మృత్యు వార్త వినగానే నీ తల్లిదండ్రులు గతించారు, నీ భార్య గతించింది, ఆ ప్రజలందరూ గతించారు, వాళ్ళందరూ దుఃఖితులై ఉన్నారు, ఇప్పుడంతా కూడా రాజ్యమంతా శత్రువులు పట్టుకు చుట్టుముట్టేస్తున్నారు, ఇప్పుడు నీ స్థితి ఏమిటి అని అడిగారండి. ఆయన అన్నాడు, సంపద స్వప్న సంకాశ యవ్వనం కుసుమోపమం విద్యుచ్చలనం ఆయుష్యం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఏమయ్యా నేను ఎక్కడ జాగ్రత్త పడాలో అక్కడ జాగ్రత్త పడ్డాను. ప్రయాణానికి అన్నీ సర్దుకున్న వాడికి ప్రయాణం అవ్వడానికి పెద్ద సమయం పట్టదు. సర్దుకోవడంలో కాస్త లోపించినటువంటి వాడికే ఇగో ఏం మర్చిపోయానండి మళ్ళీ వెతుకులాడడం మొదలవుతుంది. కానీ అన్నింటికీ సిద్ధమై ఉన్నాడు అనుకోండి తరలిపోవడం ఒక్కటే ఉంటుంది. ఆయన అన్నాడు సంపద స్వప్న సంకాశ, నేనెప్పుడూ నా భోగాన్ని నేను నమ్ముకోలేదు అన్నాడు ఆయన. ఎందుకని కలలో వస్తు ప్రపంచంలో బంగారు హార్మ్యాలతో కూడిన మేడల్ని నిర్మించుకుంటాడు ఈ జీవుడు. ఆనందంగా విహరిస్తాడు, పట్టుబట్టలు కట్టుకుంటాడు, పన్నీటి జలకాలాడతాడు, ప్రకృతంతో ఆనందిస్తాడు. కలలో కన్ను తెరవగానే తనకేది ప్రాప్తమయ్యిందో ఆ నిజ కాలంలో అదే వాడికి దిక్కైపోతుంది. కలలో ఉన్నటువంటి బంగారు మేడలు జాగ్రత్తావస్థలో ఎలా లేవో అలాగే ఇప్పుడు నేను ఉన్నటువంటి ఆ స్థితి కూడా ఒక కల లాంటిదే. యథార్థానికి నేనెవరిని, నేను దేనికి బంధితుడు కాని వాణ్ణి, నేను అన్నిటికీ అతీతుణ్ణి, నేను విముక్తుణ్ణి, నేను శుద్ధుడని, నేను బుద్ధుడనే కాని బద్ధుణ్ణి కాదన్నాడండి ఆ పిల్లాడు. రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, బద్ధుడు కావడానికి వచ్చావా బుద్ధుడు కావడానికి వచ్చావా లోకంలో కన్నా? బద్ధుడు కావడానికి వస్తే తాళు కట్టేసుకోవడమే, ప్రతిదాన్ని పెనవేసుకోవడమే. బుద్ధులు కావాలంటే విశాలమైనటువంటి బుద్ధి. బుద్ధి విశాలమైంది అనుకోండి జ్ఞానం అనంతంగా ఉంది. హృదయం విశాలమైంది అనుకోండి ఎక్కడైనా చోటు ఉంది. విశాలం చేసుకోవాల్సింది రెండండి, ఒకటి హృదయము, రెండు బుద్ధి. హృదయం విశాలమైంది అనుకోండి ఎక్కడైనా ఇమిడిపోతాం మనం, ఏ చోటైనా ఇమిడిపోతాం, అందరిలో కలిసి పోతాం. హృదయం విశాలమైతే అంత ఆనందంగా ఉంటుంది. బుద్ధి విశాలమైంది అనుకోండి ఎక్కడికెళ్ళినా జ్ఞానమే ఉంటుంది, అజ్ఞానం ఉండదు. ఎందుకంటే ఉన్నది జ్ఞానమే కనుక. ఉన్నదంతా భగవంతుడైనప్పుడు మళ్ళీ అజ్ఞానం కొత్తది ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి బుద్ధి విశాలమైతే ఉన్నదంతా జ్ఞానమే, ప్రతిదీ కూడా జ్ఞానప్రసాదమే. ఆయన చెప్పాడు సంపద స్వప్న సంకాశ యవ్వనం కుసుమోపమం. దీన్ని నమ్మడానికి వీల్లేదయా. యవ్వనం ఎలాంటిదంటే వికసించిన పువ్వు లాంటిది. ఉదయం కూడా కోమలంగా పరిమళ భరితంగా చూడ్డానికి ఆహ్లాదంగా ఆనందంగా ఉన్నది. కాలగమనంలో మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికీ వడలిపోయి తన యొక్క స్థితిని తాను కోల్పోతుందో. ఈ యవ్వనం కూడా అలాంటిదే. దీన్ని చూసుకుని ఎంత విర్రవీగుతున్నాడో ఈ మానవుడు. విద్యుత్ చలన ఆయుష్యం, మెరుపు తీగ ఆకాశంలో మెరుస్తోంది కదా వర్షాలు కురిసేటప్పుడు, ఆ మెరుపు ఎంత సత్యమో ఆయుష్ కూడా అంతే సత్యం. ఎప్పుడు ఏ క్షణాలు ఎలా వెళ్ళిపోతుందో ఎవడూ చెప్పలేడు. అక్కడ జాగ్రత్త పడాలి. కానీ ఇదేమిటయ్యా, ఈ వీటి కోసమా జాగ్రత్త? సంపదల కోసం, రాజ్యం కోసం, వీటి కోసం నేను ఎప్పుడు జాగ్రత్త పడలేదయ్యా. సత్యాన్ని గుర్తించాను గనక దీన్ని కూడా నేను అలాగే చూశాను అన్నాడండి. దాంతో ఆయన అందరికీ ఒక నమస్కారం పెట్టేశాడు. నాయను ఇంత వేదాంత నేను గ్రంథాలు చదివానే కానీ ఇంత అనుభవానికి వచ్చి నిలబడడం ఏదైతే ఉన్నదో ఈ రోజు నాకు చక్కనైనటువంటి జ్ఞానం నాకు కలిగింది. మోహజిత్ అనే పేరు నువ్వు పేరుకే కాదు వ్యావహారికంగా కూడా దాన్ని నువ్వు అనుభవించావు గనక ఈ పేరు నీకు సరైనదేనని, ఈ సరైనటువంటి పేరుకి సార్థకుడిగా అనువర్ధనామధేయం అంటారు, సార్థక నామధేయం అంటారు. సార్థక నామధేయం అంటే పేరుకు తగ్గట్టుగా ఉండడం అన్నమాట. నీ వాళ్ళందరూ ఇంత పేరుకు తగ్గట్టుగా ఉండడానికి కారణం సత్సంగం, విచారణ. ఇది మీకు అనంతమైనటువంటి జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, శాశ్వతంగా ఉండేటువంటి బ్రహ్మానందాన్ని మీకు కలిగిస్తుందని ఆ మహాత్ముడు చెప్పాడని మహేశ్వర స్వామి వారు చెప్పారన్నమాట. కాబట్టి అటువంటిది మనకు సత్సంగం చక్కగా మనకి గురుదేవులు ప్రసాదించినటువంటి కాలంలో మనం ఇదిగో ఈ 5 రోజుల కార్యక్రమంలో 3 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ 3 రోజుల కార్యక్రమంలో కూడా చక్కగా మనకి మన గురుదేవులు మనతో పాటుగా ఉంటూ వారి బోధామృతాన్ని మనకు అందిస్తూ మనల్ని ముక్తిపదకాముడిగా చేయడానికి మనకుండే ఆటంకాలు తొలగిస్తున్నారండి గురుదేవు. వాస్తవానికి ముక్తి స్వరూపుడమే, కానీ ఆటంకం ఒకటి ఉంది, దాన్ని తొలగించుకోవడం మన చేత కావడం లేదు గనక వారే సర్వసమర్థతగా బాధ్యత వారు తీసుకొని మనకున్న మురికిని వారే క్షాళన చేస్తున్నారు. అటువంటి జ్ఞానామృతాన్ని అందిస్తున్న గురుదేవుల యొక్క పాదపద్మాలకు సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేస్తూ ఇప్పటికి మనం కార్యక్రమాన్ని, సత్సంగ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తర్వాత కార్యక్రమాన్ని మనకు కార్యకర్తలు తెలియజేస్తారు. వాసుదేవ, వాసుదేవ, జై సద్గురుదేవ.